26వ అధ్యాయం. అపస్మార ఆత్మహత్యా నివారణం లేక నిజ గురుపద స్థిరీకరణం. దర్శనానికొచ్చిన పితళే కొడుకు మూర్ఛరోగం బాగుచేయటం, పూణేకి చెందిన అంబేడ్కర్ ఆత్మహత్య గురించిన ఆలోచనను ఆపేయటం, ముంబై పంత్ని అతని గురుచరణాల్లో స్థిరపరచటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు శ్రీ సాయినాథునకు నమస్కారం. పంచమహాభూతాలనే మనస్సు, ఇంద్రియాలతో తెలుసుకోగల సర్వ సజీవ నిర్జీవ పదార్థాల సముదాయంతో ఉన్న ఈ జగత్తు అద్దంలో పడే నగర ప్రతిబింబంలాగా మాయపంజాలో పడిపోయే చిత్రమే. వాస్తవానికి ఈ విశ్వం అసలు ఉత్పన్నం కాలేదు. అయినప్పటికీ ఈ జగత్తు ఆ ఆత్మస్వరూపంలో స్థితమై ఉండి సజీవ నిర్జీవాలతో ఉత్పన్నమైనట్లు కనిపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ నిజానికి అందులో ఉండవు. నిద్రలో మనోప్రవృత్తిని అనుసరించి దృశ్యాలు కనిపిస్తాయి, కానీ మేలుకున్న తర్వాత అవి నశించిపోతాయి. ఏకనాద భాగవతం 2వ అధ్యాయంలో చూడండి. ఒకనొక నిద్రిస్తున్న వ్యక్తి స్వప్నంలో తన మనసుతో జగత్తుని కల్పించినట్లు అలా కనిపించే ఈ జగత్తు కేవలం మిథ్యే. జాగ్రత్తావస్థ ప్రాప్తిస్తే స్వప్నంలో అనుభవించిన సంసారం కరిగిపోతుంది. సద్గురువు నుంచి మహావాక్యోపదేశం అయితే అభేద జ్ఞానం అనే ఆనంద ప్రకాశం ప్రకటమవుతుంది. చూడండి 10వ అధ్యాయం ఓవి 67. నియమిత గురువుతో సఖ్యమేర్పడితే ద్వైతమంతా పోయి ఐక్యత కలుగుతుంది. ఆయన తత్వమసి అనే మహావాక్యానికి సాక్ష్యాన్ని చూపిస్తారు. జగత్తు అస్తిత్వం ప్రకటమవటానికి ఆధారభూత సత్తాకేంద్రము ఈశ్వరస్వరూపి అయిన గురువు అనే ఆత్మ ప్రసన్నమైనప్పుడే ఈ ఆత్మానుభవం కలుగుతుంది. ఈ ఆత్మరూపం స్వయం ప్రకాశకము, సత్స్వరూపము అయి ఉంది. అది నిజానికి పంచమహాభూతాలు మాయా కౌతుకం ఆడే ఆటే. బ్రహ్మ నుంచి గరికపోచ వరకు విస్తరించిన ఈ పంచమహాభూతాత్మకమైన జగత్తు సర్వము కల్పితమే. ఇది కేవలం మాయ యొక్క దృశ్యమే. దాని నిజమైన స్వరూపం తెలియకపోవటం వల్ల త్రాటిని సర్పంగా, పూలమాలగా లేదా మణుల మాలగా, దుంగగా, నీటి ప్రవాహంగా పొరపాటు పడతాం. అలాగే ఆత్మ యథార్థ జ్ఞానం లేకపోవటం వల్ల ఆత్మలో ఈ జగత్తు విస్తరించి అస్తిత్వంలో ఉన్నట్లు కనిపిస్తుంది. గురూపదేశంతో మేలుకునే సమయం వస్తే తత్వజ్ఞానంతో పరమేశ్వరుని యథార్థ జ్ఞానంతో మాయామయమైన దృశ్యం నశించిపోతుంది. గురు అనే ధాతువు యొక్క తృతీయ పురుషలో ఏకవచనం యొక్క రూపం అంటే గృహణాతి. దీని అర్థం మనసులో పెట్టుకుంటే శిష్యుడికి తత్వజ్ఞానం ఉపదేశించటానికి గురు ఒక్కరే ఈ జగత్తులో సమర్థులని గుర్తుకొస్తుంది. గుకారాంచ గుణాతీతం రుకారం రూపవర్ణితం గుణాతీత స్వరూపం చ యోదత్యాత్ స గురు స్మృతః. గురుగీత 46వ శ్లోకం. గురు అనే శబ్దంలో గు అనే అక్షరం గుణాతీత స్వరూపానికి నిదర్శనంగా ఉంటుంది. రు అనే అక్షరం రూపాతీత స్వరూపానికి నిదర్శనంగా ఉంటుంది. గుణానికి రూపానికి అతీతంగా అంటే నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ప్రాప్తింపచేసేవారు లేదా సాక్షాత్కారం కలిగించేవారినే గురువు అంటారు. కనుక సాయిబాబాకి ఇలా విన్నపంచేస్తున్నాను. నా బుద్ధి ఆత్మపరాయణురాలై నిత్యానిత్యాల్లోని భేదాన్ని తెలుసుకునేలా చేయండి. విషయ సుఖాలను త్యాగం చేయటానికి తత్పరమై ఉండేట్లు చేయండి. నేను సారాసార విచారాల్లేని మూర్ఖుణ్ణి. అవిద్య అనే తెరతో కప్పబడి సదా సర్వదా మూర్ఖత్వంతో కల్పన చేసేవాడినై ఉన్నాను. కనుకే నాకీ సమస్య వచ్చింది. బాబా, గురువు వేదాలు చెప్పిన మాటల్లో నేను అచంచల విశ్వాసాన్ని పెట్టేలా చేయండి. అప్పుడు నా మనస్సు అద్దంలా స్వచ్ఛమవుతుంది. అందులో ఆత్మజ్ఞానోపదేశ ముద్ర స్పష్టంగా పడుతుంది. మనసుకి బాగా అర్థమవుతుంది. ఓ సద్గురు సాయి సమర్థ, ఈ జ్ఞానంలోని యథార్థ సత్యతను నాకు తెలియచేయండి. ఎందుకంటే అనుభవం లేకుండా నోటికొచ్చినట్లు వాగితే పరమార్థం ఎలా సాధించబడుతుంది? కనుక బాబా, మీ ప్రభావంతో ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా శరీరంతో అనుభవింపచేయండి. అప్పుడు సాయుజ్య ముక్తి అంటే జీవాత్మ పరమాత్మలో విలీనం అవటం సహజంగా ప్రాప్తిస్తుంది. కృపతో నాకీ దానం చేయండి. దానికోసం దేవా, సద్గురు సాయి, నేను మీ చరణాల్లో నా దేహాభిమానాన్ని అర్పిస్తాను. ఇక నుంచి మీరే అన్నీ చూసుకోవాలి. నా అహం నా దగ్గర లేదు. నా దేహాభిమానం మీరు తీసుకోండి. అప్పుడు నా సుఖదుఖాల జ్ఞానం నాకుండదు. మీ ఇష్టం వచ్చినట్లు సూత్రాన్ని నడిపి నా మనసుని బంధించండి. లేదా నా అహంకారాన్ని స్వయంగా మీరే తీసుకుని సుఖదుఖాల అనుభవాన్ని కూడా మీరే తీసుకోండి. నాకు దాని గురించిన చింత వద్దు. ఓ పూర్ణకామ సాయినాథ, మీకు జయకారాలు. మీ పట్ల నా భక్తిని ఉంచండి. సర్వశుభగోష్ఠికి నివాసస్థానమైన సాయినాథ, నా ఈ చంచల చిత్తాన్ని మీ పాదాల దగ్గర శాంతింపచేయండి. మీరు తప్ప మాకు హితాన్ని బోధించేవారెవరు? మా దుఃఖాన్ని దూరం చేసి మా మనసుకి తృప్తి ఎవరు కలిగిస్తారు? బాబా, షిరిడీ అదృష్టం వల్ల మీరిక్కడికొచ్చారు. ఆ తరువాత మీరు ఇక్కడే ఉండిపోయారు. ఈ స్థానాన్ని తీర్థక్షేత్రంగా చేశారు. షిరిడీ పుణ్యం ధన్యం. సాయి కృపావంతులై ఈ స్థానాన్ని తమ వాస్తవ్యంతో అలంకరించి దాన్ని అదృష్టవంతురాలిగా చేశారు. ఓ సాయినాథ, మీరే నాకు ప్రేరకులు. నా వాణిని నడిపించేది మీరే అయినప్పుడు మరి మీ గుణగానాన్ని చేయటానికి మధ్యలో నేనెవర్ని? అన్ని పనులు చేసేది చేయించేది మీరొక్కరే. మీతో నిత్య సహవాసమే మాకు వేద వేదాంతాల అభ్యాసం. మీ చరిత్ర శ్రవణమే మాకు పురాణ గ్రంథ పారాయణం. ఒక్క క్షణం కూడా వృధా కానీయకుండా అదే పనిగా మీ నామాన్ని జపించటమే మా నిత్య ధ్యానం. ఇదే మాకు తృప్తి. ఈశ్వర భజనకి విముఖులమయ్యే సుఖం మాకవసరం లేదు. అంతకన్నా పరమార్థానికి బాధాకరమైన అధఃపతనమింకెక్కడుంటుంది? ఆనందాశ్రువులే కాచిన వేడి నీరు, వాటితో మీ పాదాలు కడుగుతాము. గుండెల నిండా పొంగిపొరలే శుద్ధ ప్రేమే చందనం. దాంతో మీ దేహానికి లేపనం పెడతాము. ఉత్తమ పద్ధతిలో ఉండే చెక్కు చెదరని శ్రద్ధే మిమ్మల్ని ఆచ్ఛాదించే వస్త్రం. దాన్ని మీ దేహంపై వేస్తాము. బాహ్యోపచార పూజతో కాక ఈ మానసిక పూజా విధితోనే మేము మిమ్మల్ని సుప్రసన్నులుగా సుఖ సంపన్నులుగా చేసుకుంటాం. మనసుని పూర్తిగా ఏకాగ్రం చేసి సాత్విక అష్టభావాలనే 8 రేఖలున్న ప్రవిమల కోమల కమల సుమాలను మీ చరణాలపై పెడతాము. దాని ఉత్తమ ఫలాన్ని మాకు ప్రసాదించండి. అమాయక భక్తి లేక శ్రద్ధ అనేవే బుక్క, దాన్ని మీ నుదుటికి పెడతాము. అచంచల భక్తి విశ్వాసాలే నడుముకి కట్టే మొలత్రాడు. దాన్ని మీ నడుముకి కడతాము. మీ పాదాల బొటన వ్రేళ్లపై తలపెట్టి పూర్తిగా మీకు శరణు వచ్చి అలౌకిక ఆనందాన్ని దోచుకుంటాం. మా ప్రేమ పారవశ్యమే రత్నాలంకారం. దాంతో మిమ్మల్ని అలంకరిస్తాము. మా సర్వస్వమే మీకు దృష్టి తీసే చేదు వేపాకులు, ఉప్పు, ఆవాలు మొదలైనవి. వాటితో మీకు దృష్టి తీస్తాము. 5 ప్రాణాలే చామరాలు, వాటితో మీకు వీస్తాము. మా తన్మయత్వమే మీకు ఛత్రం. దాంతో మీకు ఎండ నుంచి రక్షణ కలిగిస్తాము. ఈ ప్రకారంగా గంధ అర్ఘ్యాలతో సహా అష్టోపచారాలతో చేసే స్వానందమనే పూజను మీకు అర్పిస్తాము. ఓ సాయిరాజా, మా కోరికల కోసం మేము మిమ్మల్ని ఆరాధిస్తాము. అలాంటి మానసిక పూజనే కీర్తిశేషులు హరిభక్త పరాయణుడు దాసగణు తన శ్రీ సాయినాథ స్తవన మంజరిలో 112 నుంచి 114, 119 నుంచి 122 ఓవీల్లో చేశాడు. మేము కోరుకున్నది ప్రాప్తింపచేసుకోవటానికి సాయి సమర్థుల నామాన్ని జపిస్తాము. ఈ మంత్రంతోనే పరమార్థాన్ని సాధ్యం చేసుకుని మా నిష్టని సార్థకం చేసుకుంటాము. గత అధ్యాయంలో అత్యంత దయాపరులైన శ్రీ సాయి సమర్థులు తమ భక్తుల శ్రేయస్సు కోసం వారికి ఎలా శిక్షణ ఇచ్చేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో తమ దర్శనానికి వచ్చిన భక్తులను తిరిగి తమ మూల గురువు పాదాల్లో ఎలా స్థిరం చేసేవారో ఆ కుశలతతో ఉన్న కథని శ్రద్ధతో వినండి. గత అధ్యాయం చివర పంత్ అనే పేరుగల భక్తుడి కథామృతం గురించి నిర్ధారణగా చెప్పబడింది. అందులోని తత్వం మనసులో స్థిరంగా ముద్రించుకోవటానికి బాబా అతనికి ఎలాంటి అనుభవాలను చూపారో, కళ్ళలో నిష్ఠ అనే అంజనాన్ని ఎలా పెట్టారో, తన గురుపాదాల్లో స్థిరంగా ఎలా చేశారో, మనస్సుని ఎలా శాంతింపచేశారో శ్రద్ధగా వినండి. ఓసారి పంత్ అనే పేరుగల ఓ భక్తుడు తన మిత్రుడితో కలిసి సాయి దర్శనం మీదున్న కోరికతో గొప్ప ప్రయత్నంతో షిరిడీ చేరాడు. అతను ఇదివరకే ఓ గురువు అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. తన గురువు చరణాల్లో అతని మనసు స్థిరమైంది. అసలు షిరిడీ తనెందుకెళ్ళాలి అని అతని మనసులో శంక కూడా ఉత్పన్నమైంది. కానీ యోగంలో ఉంటే మానవులకు అనుకోకుండానే అదృష్టం కలిసొస్తుంది. పంత్ సాయి దర్శనానికి వెళ్లే సమయం వచ్చింది. అది ఖచ్చితంగా సుఖకారకమైంది. మనం ఒకటి తలుస్తాం, కానీ ఈశ్వరుడి మనసులో మరోటేదో ఉంటుంది. విధి ముందు ఏదీ పనిచేయదు. అదెలాగో ప్రశాంత చిత్తంతో వినండి. షిరిడీకి యాత్ర చేయాలని నిశ్చయించుకుని కొంతమంది ఆనందంగా ఓ చోట కలిసి తమ ఇళ్ల నుంచి బయలుదేరి రైలు బండిలో కూర్చున్నారు. ఈ భక్తులు బండిలో ఎక్కినప్పుడు అక్కడే అనుకోకుండా ఈ పంతు కూడా కూర్చుని ఉన్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతుండగా వీరంతా షిరిడీకి వెళ్తున్నారని పంతుకు తెలిసింది. ఆ భక్తుల్లో కొందరు పంత్ స్నేహితులు. అందులో పంత్ వియ్యంకుడు, వియ్యపురాలు కూడా, అంటే కూతురు లేదా కొడుకుకి అత్తమామలు, వారు కూడా ఉన్నారు. పంత్ మనసులో అసలు ఆ ఆలోచన లేకపోయినా బలవంతంగా వాళ్ళు షిరిడీ రండి అని అడిగి అతన్ని ఒప్పించారు. మొదట పంత్ తను వెళ్లవలసిన చోటికి టికెట్టు కూడా కొన్నాడు. కానీ తర్వాత అతని ఆలోచన మారిపోయింది. అతను విరార్ స్టేషన్లో దిగాడు. భక్తులు ముంబైకి వెళ్ళిపోయారు. పంత్ కూడా తన గురువు అనుమతి తీసుకుని ఖర్చు కోసం అప్పు చేసి మిత్రుల మనసు నొప్పించకూడదని ముంబైకి వెళ్ళాడు. అప్పుడు అందరూ కలిసి ఆనందంగా షిరిడీ వచ్చారు. ఉదయం సుమారు 11 గంటలకి వారంతా మసీదుకి వెళ్లారు. బాబా పూజ కోసం భక్తుల రద్దీ చూసి వారికి ఉల్లాసం కలిగింది. బాబా రూపం చూసి వారెంతో ఆనందించారు. ఇంతలో పంతుకి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నీరసపడింది. శరీరం చలనరహితంగా అయ్యింది. అది చూసి అతనితో పాటు వచ్చిన వారికి చింత కలిగింది. వారి మనస్సు ఎంతో అశాంతికి లోనైంది. కానీ సాయిబాబా కృపాదృష్టి వల్ల ఆ భక్తుల సహాయంతో మొహంపై నీరు చల్లాక పంత్ స్పృహలోకొచ్చాడు. పూర్తిగా అతను స్పృహలోకి వచ్చి నిద్ర నుంచి మేల్కొన్నట్లు కంగారుగా లేచి కూర్చున్నాడు. సాయిబాబా సర్వజ్ఞులు. పంత్ మొదటే ఓ గురువుకి శిష్యుడు అని ఆయనకు తెలుసు. కనుక అతనికి ధైర్యం చెప్పి బాబా అతన్ని అతని గురువు వద్దే స్థిరంగా ఉంచేశారు. ఎలాంటి సందర్భంలోనూ తమ స్థానాన్ని వదలకూడదు, ఆశ్రయస్థానాన్ని వదలకూడదు. సదా సర్వదా తమ స్థానాన్నే అంటిపెట్టుకుని ఉండాలి. ఏకనిష్టతో సమస్త గురువుల ఐక్యతను గుర్తుపెట్టుకోవాలి అన్నారు. పంత్కి అదంతా బోధపడింది. తన గురువుని గుర్తు చేసుకుని సాయిబాబా కరుణని జన్మంతా గుర్తుపెట్టుకున్నాడు. అలాగే ముంబైకి చెందిన హరిశ్చంద్ర పితళే అనే ఓ వ్యక్తి తన కొడుకు మూర్ఛ వ్యాధితో పీడించబడటంతో ఎంతో బాధపడిపోయాడు. దేశ విదేశాల్లో డాక్టర్లందరూ అయిపోయారు, కానీ ఏ ఉపాయమూ పనిచేయలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమైపోయాక చివరికి సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910 దాసగణు కీర్తనలు ప్రారంభమైనాయి. శ్రీ సాయినాథుల కీర్తి వ్యాపించి షిరిడీకి వచ్చే యాత్రికులు పెరిగారు. షిరిడీ ఎక్కడో మారుమూల కుగ్రామం, అయితే అది గొప్ప అదృష్టవంతురాలు. అదిప్పుడు పండరిపురమే అయ్యింది. యాత్రికులు అపారంగా వస్తున్నారు. సాయిబాబా తమ కేవల దర్శనంతోనూ, లేదా కేవల హస్తస్పర్శతోనూ, లేదా కేవల కృపాదృష్టితోనూ రోగాన్ని తొలగిస్తారని అనేకులకు అనుభవంలోకొచ్చింది. ఆయన్ని అనన్యంగా శరణు వెళ్తే భక్తులకు శ్రేయస్సు కలుగుతుంది. అందరి మనసుల్లోని ఇచ్ఛా తెలుసుకుని బాబా అవన్నీ నెరవేరుస్తారు. విభూతి బాబా ధునిలోని బూడిద పెట్టటంతో భూత పిశాచాలు పారిపోతాయి. ఆశీర్వాదంతో రోగాలు నశించిపోతాయి. కృపాదృష్టితో దుఃఖాలు అసలు దగ్గరికే రావు. అది విని జనులు షిరిడీకి పరుగు పరుగున పోతారు అన్న సాయిబాబా మహిమ దాసగణు గ్రంథం ద్వారాను, కీర్తనల ద్వారాను విని పితళేకి బాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. పిల్లాపాపలను రకరకాల పళ్ళు తీసుకుని అతను తమ పూర్వజన్మ పుణ్యం వల్ల బాబా దర్శనానికి ఆయన్ని కలిసేందుకు షిరిడీ చేరుకున్నాడు. అక్కడ పిల్లవాణ్ణి బాబా పాదాలపై పడేసి తాను కూడా బాబా ముందు సాష్టాంగపడ్డాడు. అప్పుడు విపరీతం జరిగింది. సాయిబాబా దృష్టితో చూడగానే పిల్లవాడు స్పృహ తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పితళే మనసులో ఎంతగానో భయపడ్డాడు. ఆ తల్లిదండ్రులు భయపడిపోయారు. ఆ పిల్లవాడు నేలమీద స్పృహ లేకుండా అలా పడి ఉండిపోయాడు. నోట్లోంచి బాగా నురగలొచ్చాయి. ఈ దురదృష్టానికి ఏ ఉపాయం చేయాలి అని తల్లిదండ్రులకి చింతపట్టుకుంది. ఆ పిల్లవాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయినట్లనిపించింది. నోట్లోంచి అదే పనిగా నురగలు అలా వస్తూనే ఉన్నాయి. శరీరమంతా ముచ్చమటలు పోశాయి. అతను బ్రతికి ఉంటాడన్న ఆశ సన్నగిల్లింది. అంతకుముందు ఆ పిల్లవాడికి అలాంటి మూర్ఛ ఎన్నోసార్లు వచ్చింది. అయితే ఒక్కసారి కూడా ఇంత దీర్ఘకాలం ఉండలేదు. ఆ మూర్ఛ నా భూతో నా భవిష్యతి అన్నట్లుంది. దీంతో అతనికి మరణం ఆసన్నమవుతోందా ఏమిటి అన్న పరిస్థితి వచ్చింది. పిల్లవాడికి కలిగిన అలాంటి దురవస్థ చూసి తల్లికి కళ్ళల్లో అశ్రువులు ఆగలేదు. ఆమె మనసులో ఇలా అనుకుంది, మేమెందుకొచ్చాం? ఇక్కడ జరిగిందేమిటి? ఉపాయం వెతకటానికి పోతే అపాయం ఎదురైంది. సాయిబాబా పాదాలు అలా ప్రాణఘాతుకంగా ఉన్నాయేమిటి? మా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసినట్లయ్యాయి. దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లే దేహం మీద పడినట్లు, పులి తింటుందని ప్రాణభయంతో పారిపోయిన ఆవుకి దారిలో కసాయివాడు కలిసినట్లు, ఎండతో తప్పించిన బాటసారి చెట్టు నీడన విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఆ చెట్టే పెకిలించబడి దేహం మీద పడినట్లు, దైవంపై శ్రద్ధతో ఆయన్ని పూజ చేయాలనిపోతే ఆ దేవాలయమే దేహం మీద ఒరిగినట్లయింది. బాబా అప్పుడు తల్లిదండ్రులైన పితళేలకి ధైర్యం చెప్తూ ఇలా అన్నారు, మనసులో కొంచెం ధైర్యం పెట్టుకోండి. పిల్లవాణ్ణి మీ బసకు తీసుకెళ్ళండి. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. స్పృహలోకొస్తాడు. ఓ అరగంటలో అతని శరీరంలో స్పృహ వస్తుంది. ఊరికే తొందరపడకండి. సరే. తర్వాత వాళ్ళలాగే చేశారు. బాబా మాటలు నిజమయ్యాయి. భార్యతో సహా పితళేకి ఎంతో ఆనందం కలిగిందని చెప్పక్కర్లేదనుకుంటా. అతని మనసులోని కుశంక దూరంగా పారిపోయింది. అప్పుడు పితళే తన భార్యతో కలిసి బాబా దర్శనానికొచ్చాడు. ఎంతో వినయంగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన పిల్లవాడు లేవటం చూసి కృతజ్ఞతాపూర్వకంగా మనసులో ఆనందించిన అతను బాబా పాదాలు నొక్కుతూ కూచుండిపోయాడు. అప్పుడు బాబా మందహాసంతో అతన్నిలా అడిగారు, ఇప్పుడు ఆ శంక కుశంకల తరంగాలు ఆగిపోయాయా? అచంచల విశ్వాసంతో ధైర్యంగా ఉండేవారిని శ్రీహరి రక్షిస్తాడు. పితళే మొదటే శ్రీమంతుడు. గొప్ప కులంలో జన్మించిన అతను లోకంలో ప్రసిద్ధి చెందాడు. అతను బాబాకి పళ్ళు తాంబూలం అర్పించి అక్కడున్న వారికి మిఠాయి పంచాడు. అతని భార్య ఎంతో సాత్వికురాలు. ఆమెది ప్రేమతత్వం, శ్రద్ధ కూడా ఎక్కువే, భావికురాలు కూడా. ఆమె బాబావైపే తదేకంగా అలా చూస్తూ మసీదులో స్తంభం దగ్గర కూర్చునేది. బాబావైపు అలా చూస్తుంటే ఆమె కళ్ళల్లో సుళ్ళు తిరిగిన అశ్రువులు చెక్కిళ్లపై దూసుకు ప్రవహించేవి. అదేవిధంగా జరుగుతూ ఉంటే ఆమె ప్రేమలోని విశిష్టతను చూసి బాబా కూడా తమని తాము మర్చిపోయేవారు. దైవంలాగానే సత్పురుషులు కూడా భక్తుల అధీనంలో ఉంటారు. తమని అనన్యంగా భజించేవారిపై వీరు కృపచూపిస్తారు. సరే, ఆ భక్తులు తిరుగు ప్రయాణానికి సిద్ధమై మసీదుకి బాబా దర్శనానికి వచ్చారు. బాబా ఆజ్ఞను, విభూతిని తీసుకుని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుంచి 3 రూపాయలు తీసి పితళేను దగ్గరికి పిలిచి ఏమన్నారో వినండి. బాబు, ఇదివరకు నీకు నేను 2 రూపాయలు ఇచ్చాను. దాంతోపాటు వీటిని కూడా కలిపి పూజామందిరంలో పెట్టు. వీటిని పూజిస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా ప్రసాదమంటూ పితళే ఆ రూపాయలను ఆనందంతో స్వీకరించాడు. బాబా పాదాలపై సాష్టాంగపడి అతనిలా అన్నాడు, మహారాజా, మాపై కృపచూపండి. పితళే మనసులో ఇలా అనుకున్నాడు, నేనైతే షిరిడీకి రావటం ఇది మొదటిసారి. మరి బాబా ఇలా ఎందుకంటున్నారో నాకు ఖచ్చితంగా అర్థం కావటం లేదు. బాబాని ఇంతకుముందు నేనెప్పుడు చూడనే లేదు. మరి ఇదివరకు ఆయన నాకు 2 రూపాయలు ఇవ్వటమేమిటి? వారన్న ఆ మాటల అర్థం నాకు స్పష్టంగా తెలిసేదిలా? పితళేకి ఇది తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. కానీ బాబా అది తెలియనివ్వలేదు. ఆ అస్పష్టత అలాగే ఉండిపోయింది. మహాత్ములు సహజంగా ఏదో మాట్లాడినప్పటికీ వారి ఆ మాటలు నిజమే అయి ఉంటాయి. ఈ సంగతి పితళేకి తెలుసు. కనుక అతను ఆలోచనలో పడ్డాడు. కానీ ముంబాయిలో తమ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఓ వృద్ధురాలి ద్వారా ఇతను తన జిజ్ఞాసను పోగొట్టుకున్నాడు. ఆ వృద్ధురాలు పితళే తల్లి. సహజంగా షిరిడీ కబుర్లు చెప్తున్నప్పుడు 3 రూపాయల సంగతి బయటపడింది. అయితే దాంతో ఎలా సమన్వయం చేసుకోవాలో మొదట తెలియలేదు. కానీ తరువాత ఆలోచిస్తుంటే ఆ వృద్ధురాలికి గుర్తొచ్చింది. ఆమె పితళేతో ఇలా అంది, ఇప్పుడు నాకు నిజంగానే గుర్తొస్తోంది, బాబా అన్న మాటలు ఎంతో నిజం. ఇప్పుడు నువ్వు నీ కొడుకుతో షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నావు కదా, అలాగే మీ నాన్న నిన్ను ఇదివరకు అక్కల్కోట తీసుకెళ్లారు. అక్కడి మహారాజు కూడా గొప్ప ప్రసిద్ధి చెందిన సిద్ధపురుషులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు, పరోపకారులు. మీ నాన్న కూడా పరిశుద్ధమైన ఆచరణ కలవారు. మీ నాన్న చేసిన పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులైనారు. ఆయన ప్రసాదంగా 2 రూపాయలు పూజార్చనలు చేయటానికిచ్చారు. ఆ 2 రూపాయలు మన పూజలో ఉండేవి. మీ నాన్న ఎంతో శ్రద్ధగా నియమంగా వాటిని పూజించేవారు. ఆయన నిష్ట నాకొక్కదానికే తెలుసు. ఆయన అలా వ్యవహరించేవారు. ఆయన పోయిన తర్వాత ఆ పూజా సామాను పిల్లల ఆట వస్తువుల్లా అయ్యాయి. పిల్లలకి దైవం మీద శ్రద్ధ పోయింది. పూజ అంటే ఓ సిగ్గుపడే వ్యవహారంలా అయిపోయింది. పూజ కోసం చిన్నపిల్లల్నే నియమించటం జరిగింది. ఇక రూపాయల గురించి ఎవరు పట్టించుకుంటారు? అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు ఎక్కడో పోయాయి. వాటిని గురించి గుర్తు కూడా పూర్తిగా పోయింది. ఆ రూపాయలు 2 మాయమైపోయాయి. సరే, నీ అదృష్టం గొప్పది. సాయి రూపంతో అక్కల్కోట స్వామి మహారాజే ఆ మరుపు అనే ఆచ్ఛాదనను దూరం చేయటానికి, సంకటాలను నివారించటానికి మీకు కలిశారు. అయినా ఇక మీదట పొరపాటుగానైనా సరే మిథ్యాభావనను రానీయకు. మీ పూర్వజుల ఆచరణ వైపు శ్రద్ధ పెట్టు. పొరపాటు పనులు చేయవద్దు. ఆ రూపాయలను పూజించి వాటిని మహాత్ముల ప్రసాదమని వాటిని భూషణంగా భావించు. సాయి సమర్థులు ఈ చిహ్నాన్నే మీకు చెప్పి మీ భక్తిని మళ్లీ జాగృతం చేశారు. తల్లి చెప్పిన ఈ మాటలు విని పితళే మనసుకెంతో ఆనందం కలిగింది. సాయిబాబా వ్యాపకత గురించి మనసుకి ఖచ్చితంగా తెలిసింది. దర్శనం సార్థకమైనట్లనిపించింది. తల్లి శబ్దరూప అమృతం పితళేలో నశించిపోయిన భావనను మేల్కొల్పింది. పశ్చాత్తాపమనే ప్రాయశ్చిత్తాన్ని కలిగించింది. కలగబోయే శ్రేయస్సుని చూపించింది. సరే, అయిందేదో అయ్యింది. మహాత్ములు జరగబోయే పనికోసం మేల్కొల్పారు. వారి ఉపకారానికి కృతజ్ఞుడై పితళే తన పనిలో సావధానుడైనాడు. అలాంటిదే మరో అనుభవం చెప్తాను. భక్తుల విశృంఖలము అవిచారము అయిన మనోవృత్తిని బాబా ఎలా ఆపుతారు, దాన్ని ప్రశాంతచిత్తంతో వినండి. గోపాలనారాయణ అంబేడ్కర్ అనే పేరుగల సాయిబాబా శ్రేష్ఠ భక్తుడొకడు పూణేలో ఉండేవాడు. అతని కథను ఆదరపూర్వకంగా వినండి. ఇంగ్లీష్ ప్రభుత్వంలో అబ్కారి డిపార్ట్మెంట్ అంటే మాదక ద్రవ్య నిబంధన శాఖలో అతను ఉద్యోగం చేసేవాడు. 10 సంవత్సరాలు అయిపోయాక దాన్ని విడిచి అతను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. అతనికి విధి వక్రించి ప్రతికూలమైంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. గ్రహదశ తిరిగింది. దాన్ని అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి ఠాణే జిల్లాలో ఉద్యోగం ఉండేది. తరువాత విధివశాత్తు అతను జవహర్ వచ్చాడు. అక్కడ అధికారి అయ్యాడు. అక్కడే అతను నిరుద్యోగి అయిపోయాడు. ఉద్యోగం అంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటిది, అశాశ్వతం. మళ్ళీ తిరిగి ఎలా లభిస్తుంది? అంబేద్కర్ ప్రయత్నాలు ఎంతగా చేసినా అతనికి ప్రయోజనం కలగలేదు. కనుక ఎవరికీ దాస్యం చేయకుండా స్వతంత్రంగా ఉండాలని అతను నిశ్చయించుకున్నాడు. దానికి తోడు ఆపదలు కూడా వచ్చిపడ్డాయి. అతను పూర్తిగా హతాశుడైనాడు. 7 సంవత్సరాలు గడిచే కొద్దీ అతని ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఆపదల మీద ఆపదలు వచ్చి ఇంట్లోని పరిస్థితి సహింపరాని విధంగా అయ్యింది. ఆ ప్రకారంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరము అతను షిరిడీ వెళ్ళొస్తుండేవాడు. బాబా ముందు సాష్టాంగపడి రాత్రింబవళ్ళు ఆయనకి మొరపెట్టుకునేవాడు. క్రీస్తు శకము 1916 సంవత్సరంలో అతనికి ఎంతో విరక్తి కలిగి ఇలా అనిపించింది. షిరిడీ వెళ్ళి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఈసారి కుటుంబంతో కలిసి 2 నెలలు షిరిడీలో ఉన్నాడు. ఓ రాత్రి ఏం జరిగిందో వినండి. దీక్షిత్వాడా ఎదురుకుండా ఎడ్లబండిపై కూర్చున్నప్పుడు అంబేద్కర్ మనసులో ఆలోచనా తరంగాలు ఎగిశాయి. అతనికి జీవితంపై విసుగు పుట్టింది. అతని మనస్సు ఉదాసీనంగా అయిపోయింది. ఈ బాధలు ఇక చాలు, వద్దు అనుకుని జీవించాలన్న ఆశను వదిలేసి విరక్తితో అంబేద్కర్ బావిలో దూకడానికి నిశ్చయించుకున్నాడు. దగ్గర్లో ఎవరూ లేకుండా చూసి దుఃఖాన్ని దూరం చేసుకోవటానికి తన మనసులో కోరిక తీర్చుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య మహాపాపం, ఎంతో భయంకరమైనది. అయినా చనిపోవాలన్న తన ఆలోచనను అతను దృఢతరం చేసుకున్నాడు. కానీ ఈ జగత్తుని నడిపించేవారు సాయిబాబా. ఆయన అంబేద్కర్ ఆలోచనను ఆపేశారు. అక్కడే 4 అడుగుల దూరంలో ఓ భోజన గృహం ఉంది. అది నడిపే అతను కూడా బాబా సేవకుడే. సగుణుడు అప్పుడు ఇంటి గుమ్మం దగ్గరకొచ్చి అంబేద్కర్ని ఇలా అడిగాడు. అక్కల్కోట మహారాజుగారి చరిత్ర ఎప్పుడైనా చదివావా? చూద్దాం చూద్దాం, ఏ పుస్తకం అది అంటూ అంబేద్కర్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సహజంగా పేజీలు తిరగేసి మధ్యలో అతను చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలుస్తుందో చదివే విషయం కూడా అలాగే కలుస్తుంది. అతను చదివిన వెంటనే తన హృదయంలోని ఆలోచనపై దాని ప్రభావం పడటమనే ఆ కథ సహజాతి సహజంగా జరిగింది. దాన్నంతా శ్రోతలకు, గ్రంథ విస్తరణ భయంతో క్లుప్తంగా చెప్తాను. అక్కల్కోటలో ఆత్మస్వరూపంలో నిమగ్నమయ్యే గొప్ప మహాత్ముడు స్వామి సమర్థ మహారాజు ఉంటున్నప్పుడు అనేక రోగాలతో బాధపడే భక్తుడొకడికి సహింపరాని కష్టాలు ప్రాప్తించాయి. రోగాల నుంచి ముక్తుడు కావాలని ఎన్నో రోజులు అతను మహారాజుని సేవించాడు. ఇప్పుడు ఆ కష్టాన్ని సహించలేకపోవటం వల్ల ఆ భక్తుడు ఎంతో ఉద్విగ్నుడైనాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని రాత్రివేళ ఒక బావిలోకి దూకాడు. ఇంతలో స్వామి సమర్థ మహారాజు అక్కడికొచ్చి తన చేత్తో అతన్ని బయటికి తీసి అతనికిలా ఉపదేశించారు. భోక్తృత్వం అంటే ప్రారబ్ధవశాన అనుభవించటానికొచ్చిన సుఖదుఖాలు అంతా అనుభవించవలసి ఉంటుంది. మన పూర్వకర్మననుసరించి వ్యాధులు, కుష్ఠు, క్లేశాలు, రోగాలు వస్తాయి. ఇవి పూర్తిగా అనుభవించక హత్య చేసుకుంటే దాన్నుంచి ముక్తి ఎలా పొందుతావు? ఈ అనుభవం పూర్తి కాకపోతే మరో జన్మనెత్తవలసి వస్తుంది. కనుక అలాగే కష్టాలను కొంచెం సహనంతో అనుభవించు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ సమయోచితమైన కథను చదివి అంబేద్కర్ మనసులో విస్మయం చెందాడు. బాబా వ్యాపకత్వాన్ని చూసి తన స్థానంలో ఒక్కసారిగా హాయిగా కూర్చున్నాడు. ప్రారబ్ధం అనుభవించి తీరాలని బాబా సరైన సమయానికి సూచించారని అంబేద్కర్ మనసుకు తెలిసింది. ఆత్మహత్య అనే ఆ గొప్ప సాహసానికి అతను పూనుకోలేదు. ఈ దృష్టాంతం అశరీరవాణియే చెప్పిందని అంబేద్కర్కు అనిపించింది. అతనికి సాయి చరణాల్లో ఆసక్తి కలిగింది. నిజంగానే సాయిబాబా అసంభవమనిపించే సంఘటనలను సంభవంగా చేస్తారు. సగుణుని నోటితో సాయి సంకేతాలు ఈ గ్రంథం ద్వారా లభించటం ఏ కొంచెం ఆలస్యమైనా ప్రాణానికి ముప్పు వచ్చేది, జీవితం మట్టిపాలయ్యేది, కుటుంబానికి భయంకరమైన నష్టం కలిగేది, భార్యకి అనర్థం వాటిల్లేది, స్వార్థ పరమార్థాలు రెండూ కూడా పోయేవి. గ్రంథాన్ని నిమిత్తంగా చేసుకుని బాబా సగుణుడికి ప్రేరణ కలిగించి ఆత్మహత్య నుంచి అంబేద్కర్ మనసుని వెనక్కి మరల్చారు. ఈ ప్రకారంగా జరిగి ఉండకపోతే అంబేద్కర్ పాపం వ్యర్థంగా ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడు. కానీ సాయిలాంటి తారకులున్న చోట చంపేవాడు మాత్రం ఎలా చంపగలడు? ఈ భక్తుడి తండ్రికి అక్కల్కోట స్వామిపై భక్తి ఉండేది. అదే భక్తిని కొడుకుతో ఇక ముందు కూడా నడిపించాలన్న స్పష్టమైన బోధను బాబా అతనికి ఈ అనుభవ రూపంతో చేశారు. సరే, తరువాత మంచే జరిగింది. ఆ రోజులు కూడా గడిచిపోయాయి. అంబేద్కర్ జ్యోతిష్శాస్త్రాన్ని కష్టపడి అభ్యసించాడు. దాని ఫలితం కూడా దక్కింది. సాయి కృపాప్రసాదం పొందటంతో తర్వాత మంచి రోజులొచ్చాయి. జ్యోతిష్శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. మునుపటి దైన్యావస్థ నశించిపోయింది. గురు చరణాల్లో ప్రేమ పెరిగింది. ఆరోగ్యం, క్షేమం, సౌఖ్యం కలిగాయి. సంసారంలో విశ్రాంతి, ఐశ్వర్యం లభించాయి. అత్యంత ఆనందం ప్రాప్తించింది. ఒకదాన్ని మించి ఒకటిగా అలా లెక్కలేనంతగా ఉన్న బాబా చమత్కారాలను చెప్తూ పోతుంటే గ్రంథం విస్తరిస్తుంది. కనుక కేవలం వాటి సారం మాత్రమే చెప్తున్నాను. హేమాడ్ పంత్ సాయిబాబాను శరణన్నాడు. రాబోయే అధ్యాయంలో శ్యామాకి బాబా విష్ణు సహస్రనామమనే దానాన్ని ఎలా ఇచ్చారు అన్న మధురమైన వర్ణన వస్తుంది. శ్యామా వద్దు వద్దంటున్నా అతని మీద అనివార్యమైన ప్రేమ వల్ల బాబా బలవంతంగా అతనికి విష్ణు సహస్రనామాన్ని, దాని గొప్ప మహాత్మ్యాన్ని అందంగా చెప్పిస్తారు. ఇప్పుడు విచారపూర్వకంగా ఆ కథను వినండి. అనుగ్రహించే సమయం వస్తే శిష్యులకి అసలు ఇష్టం లేకపోయినా బాబా అనుగ్రహాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. సద్గురువు దగ్గర అనుగ్రహించటమనే పద్ధతి ఎంతటి అలౌకికంగా ఉంటుందో అది ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రోతలు ఈ కథను ఆదరపూర్వకంగా వినాలి. సాయి సమస్త గుణాల నిధి, సకల శుభాలకు శుభం. ఆయన చరిత్ర పవిత్రము, పుణ్యకారకము. అదృష్టముంటేనే అది వినటానికి ప్రవృత్తులమవుతాము. సర్వులకీ శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని అపస్మారము లేదా ఆత్మహత్య నివారణ లేక నిజ గురుపద స్థిరీకరణమనే పేరుగల 26వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 26వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోని 3 కథలు సత్పురుషులకు ఒకరితో ఒకరికి గల ఏకాత్మతా దర్శనాన్ని మనకి లభింపచేస్తాయి. ఈ సత్పురుషులకు అనాది కాలం నుంచి ఉండే అనుబంధము, గోప్యమైన వారి పద్ధతి ఎలా ఉండేవో చూడండి. సమయం సందర్భం కలిసొచ్చినప్పుడు తమకిష్టమైన ప్రదేశంలో తమ కార్యాలు పూర్తి కావటం కోసం ఈ సత్పురుషులు అవతరిస్తారు. అయితే వాళ్ళు పరస్పరం భిన్నంగా ఉండరు. వారుండే చోట్లు, సమయము, కార్యము వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరో మహాత్ముడు తేలికగా కనుక్కుంటారు. వారందరూ ఆంతర్యంలో ఒక్కరే. మొదటిది పంత్ కథలో సాయిబాబా పంత్ గురువుతో ఏకాత్మత లేకపోతే ఆయన పంత్ని గురుపుత్రత్వం అంటే ఓ గురువుకి శిష్యరికం ఇదివరకే స్వీకరించాడని తెలిసి ఉండేవారా? మన స్థానం వదలకూడదు అని ఉపదేశించి ఉండేవారా? రెండవది హరిశ్చంద్ర పితళే కథలో సాయిబాబాకి అక్కల్కోట స్వామి సమర్థులతో ఉన్న ఏకాత్మత ఎంతో స్పష్టమైంది. బాబు, ఇదివరకు నీకు నేను 2 రూపాయలు ఇచ్చాను, వాటితో పాటు వీటిని కూడా పూజించు, అలా పూజిస్తే మీకు శ్రేయస్సు కలుగుతుంది. మూడవది పూణేకి చెందిన అంబడేకర్ కథలో కూడా బాబా అతనిచే భోజనశాల సగుణుడి యొక్క అక్కల్కోట మహారాజు గ్రంథంలోని సరైన యోగ్య సందర్భాన్ని చదివించారు. అతని తండ్రికి స్వామి భక్తి ఉందని, ఇప్పుడు తను కేవలం స్వామి సమర్థులే అవటం వల్ల ఇదివరకు ఒక భక్తుణ్ణి బావిలో దూకి ఆత్మహత్య నుంచి తప్పించినట్లే ఇప్పుడు అంబడేకర్ను రక్షించారు. తండ్రి చేసిన భక్తిని ముందుకు కొనసాగించమని చెప్పి అనుభవాన్నిచ్చారు. సాయిబాబాకి స్వామి సమర్థులతో ఉండే ఏకాత్మత గురించి ఇదివరకు 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకా స్థాపన ఆఖ్యానంలో వచ్చింది. రేపు పోదామనుకున్నప్పుడు ఈరోజు స్వప్నంలో స్వామి సమర్థులు ఇలా ఆజ్ఞాపించారు, ప్రస్తుతం నా నివాసం షిరిడీలో ఉంది, కనుక నీవు అక్కడికే వెళ్ళు. అదీగాక కీర్తిశేషులు బివి నరసింహస్వామి గారు తమ సాయిబాబా చాప్టర్స్ అండ్ సేయింగ్స్ అనే పుస్తకంలో 74వ చాప్టర్లో ఒక భక్తుడితో దీని గురించిన అనుభవాన్ని చెప్పారు. అది ఇలా ఉంది. ముంబైలోని తాడ్దేవ్లోని కేశవ నాయక్ క్రీస్తుశకము సుమారు 1878వ సంవత్సరంలో అక్కల్కోట వెళ్ళినప్పుడు స్వామి సమర్థులు నిర్యాణం అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇతనికి తెలిసింది. అప్పుడు అతను మహారాజుని ఇలా అడిగాడు, మహారాజ్, మీరు వెళ్ళాక మేము ఎవరిని ఆశ్రయించాలి? దానికి స్వామి అతనికి తమ పాదుకలను ఇచ్చి వాటిని పూజించమని చెప్పారు. అలాగే ఇప్పుడు నా అవతారం అహ్మద్నగర్ జిల్లాలో షిరిడీలో ఉన్నది, అక్కడికి నీవు వెళ్ళొస్తుండు, అక్కడే నీ భక్తిని నిలుపుకో, అప్పుడు నీకు నేను గుర్తుకురాను, నీవు సుఖంగా ఉంటావు అని చెప్పారు. కేశవనాయక్ అప్పట్నుంచి షిరిడీ ఎప్పుడు వెళ్ళొస్తుండేవాడు. స్వామి సమర్థులని ఆయన భక్తులు దత్తావతారంగా భావిస్తారు. అదేవిధంగా సాయిబాబాని కూడా మనం దత్తావతారంగా భావించి ఆయనకి హారతి ఇవ్వటంలో ఆశ్చర్యం లేదు. అవతీర్ణ ఝాలాసే స్వామి దత్త దిగంబర దత్త దిగంబర ఆరతి సాయిబాబా. దత్తాత్రేయ స్వామియే సాయిబాబాగా అవతరించారు. ఐసాయేయీ బా సాయి దిగంబర అక్షయరూప అవతార సర్వహి వ్యాపక తూశ్రుతిసార అనసూయాత్రికుమార. అనసూయ అత్రుల కుమారుడు, సర్వవ్యాపకుడు, వేదాల సారము, అక్షయరూపుడు అయిన దత్తాత్రేయులుగా రండి సాయి. రుసోభగిని బంధుహి స్వసుర సాసుబాయి రుసోన దత్తగురు సాయిమా మజవరీ కధీహి రుసో. సోదరి సోదరులు అత్తమామలు నాపై అలిగిన ఓ దత్తగురు సాయిజనని నాపై ఎన్నటికీ అలుగకు.